ఏదో పిచ్చి కారణాలు పెట్టుకుని అవగాహన రాహిత్యం యొక్క పరాకాష్ఠకి మనం ఎక్కుతాం. ఎందుకు చెప్పాను ఇప్పుడు మిమ్మల్ని కించపరచడానికి కానీ మీ తప్పును ఎంచడానికి చెప్పలేదు. మళ్ళీ ఈ మూడేళ్లలో అదే తప్పు కనుక మీరు చేస్తే ఈ అవకాశం మరి ఈ జన్మకి మీకు రాదు దాన్ని చెప్పడానికి చెప్పాను. మీరు ఏ పని చేస్తున్నారు, మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు చదువు వస్తున్నా రాదా, భగవంతుడికి చదువులు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, కావలసింది హృదయం కావాలి, కావలసింది ప్రేమ, కావలసింది కరుణ. అది మీలో ఎంత ఉన్నది ఇవాళ నుంచి నిర్ణయించుకోండి. మానవ జాతికి మీరు ఏమి చేయగలరు, కానీ సమస్య మీ ముందు నేను పెట్టేశాను. ఖచ్చితంగా 20 సునామీలు కనుక ఒకేసారి తగిలితే ఏమవుతుందో అది జరగనున్నది ఈ 3 సంవత్సరాలలో. అందులో మీ ఊరు, మీరు, మీ బంధువులు కూడా దెబ్బతింటారా, లేదా మహాకాలుడి యొక్క వరద హస్తాన్ని పట్టుకుని దెబ్బతినకుండా ఉంటారు, అది మీరు నిర్ణయించుకోవాలి. నేను చెప్పేది ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఎంత చెప్పినా మళ్ళీ మొదటికి వస్తూ ఉంటుంది మానవ జాతి. నాయన మహాభారత యుద్ధం చేయని అర్జునుడికి చెప్తే యుద్ధం చేయటానికి వచ్చి ఏమన్నాడు, నేను యుద్ధం చేయనన్నాడు. ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది? అర్జునుడు లాంటి మహామూర్ఖుడు ఎక్కడో ఉంటాడు? అసలు వాడు పుట్టిందే మహాభారత యుద్ధాన్ని. పుట్టిన దగ్గర నుంచి తనకి 84 ఏళ్ళు వచ్చేంత వరకు కృష్ణుడి కనుసన్నల్లో ఆ మహాభారత యుద్ధానికే కదా పాటుపడింది. మధ్యన ఎక్కడా వాళ్ళు దెబ్బలాడలేదు, ఎందుకంటే దెబ్బలాడితే వాళ్ళ బలం తగ్గుతుంది. మెల్లిమెల్లిగా బలం పుంజుకొని శివారికి లాస్ట్ ఫైట్కి రెడీ అయిన క్షణంలో కూడా అర్జునుడే చేతులు ఎత్తించాడు. కారణాలు ఏమైనా కానీ అనేక సార్లు నేను నీకు ఉదాహరణ ఇచ్చాను. అంచేత మీరు అర్జున సంతతి అయినంత మాత్రాన నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను చాలా స్పష్టంగా మీ ముందు 3 రకాలైనటువంటి కార్యక్రమాలు అందజేయబోతున్నాను. ఇంకా మీ ఇష్టం అండి. ఎందుకంటే తర్వాత ఇదంతా చెప్పడానికి 3 ఏళ్లలో సునామీని ఆపాలి, ఎర్త్క్వేక్స్ ఆపాలి, జ్వాలాముఖి పర్వతాలు బద్దలు అవ్వకుండా ఆపాలి అంటే మిమ్మల్ని బుద్ధిస్తూ నాయనా బాబు అంటానికి నాకు టైం లేదు. కానీ మీరు చాలా మంచి వాళ్ళే కాదని అనుకుంటారు. ఇంతమంది ఉండగా ప్రపంచంలో మీరేగా వచ్చారు, ఖచ్చితంగా ఆ విధంగా మీరు గొప్పవాళ్ళే కాదన్ను. కానీ ప్రస్తుతం నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చేత మీ గొప్పతనాన్ని నేను ఉపయోగించుకోలేను. కానీ 3 కార్యక్రమాలు చాలా స్పష్టంగా చెప్పదలుస్తున్నా. మొట్టమొదటి ఏంటంటే నా కార్యక్రమాలు, అందులో మీ ఎవరి సహాయము నేను అడగను. నేను చేసేటటువంటి కార్యక్రమాలలో మీరు నాకు ఈ విధంగా సహాయపడండి, మీరు నాకు ఈ విధంగా సహాయపడండి, మీరు లేకపోతే నా పనులు ఆగిపోతాయి అనేటటువంటి మాట నా నోటి నుంచి రాదు. మీ ఎవ్వరి సహాయ సహకారాలు లేకుండా ఒంటరిగా నేను చేయగలిగేటటువంటివి చేసుకుంటాను. ఇది క్లియర్గా అర్థమైంది కదా? అంచేత నా కార్యక్రమాలలో మీకు ఏ విధమైనటువంటి భాగస్వామ్యము ఉండదు. అంచేత మీరు ఏమి చేసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మాస్టర్ కోసం చేస్తున్నాము అనే మాట అనవద్దు. చాలా స్పష్టంగా అది గుర్తుంచుకోండి. నా కార్యక్రమాలు వేరు, మీ కార్యక్రమాలు వేరు, అదే అర్థం చేసుకోండి. అందుకు చెప్తున్నా ఇక్కడ నేను మిమ్మల్ని నేను వేరు చేసుకోవటంలే. నేను చేసేటటువంటి కార్యక్రమాలలో సహాయం అందజేయగలిగేటటువంటి స్థాయికి మీరు రాలేకపోయారు. అది ఎందుకు స్పష్టంగా చెప్తున్నామంటే అదే అర్థం అవ్వాలి మీకు. మీరు చాలా తృప్తిగా నిశ్చింతగా ఉంటే నాకు కోపం వస్తుంది, నేను ఇంత కష్టపడుతూ ఉంటే మీరు హాయిగా ఉంటారా అని. అంచేత మీరు హాయిగా ఉండకుండా ఉండటానికి నేను వేసేటటువంటి మొదటి అస్త్ర ప్రయోగం ఏమిటి అంటే మీరు నేను అనుకున్న స్థాయికి ఎదగలేదు, అందరూ ఎవరు కూడా ఎదగలేకపోయింది. అంచేత ఈ పోరాటంలో ఖచ్చితంగా నేను ఒంటరి వాడిని అయిపోయాను. థ్యాంక్ యూ సరీ. ఎవరితోనూ నేను పలు పంచుకోకలేదు, నాకు వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ నావే. క్లియర్? రెండోది ఏంటి అంటే మీ కార్యక్రమాలు. నీ కార్యక్రమాలు నీకు చాలా రోజుల బట్టి ఒక ఆశ్రమం అంటూ ఏర్పడింది, దానికి ఒక ప్రణాళిక అంటూ చెప్పాను. నేను చెప్పలేదు అని అంటే నేనేం చేయలేను. చాలా సార్లు చాలా రకాలుగా మీకు మీరు ఇలా చేసుకోండి అని చెప్పాను నేను. కానీ అదేంటో మీకు అలా చేసుకోవాలని అనిపించలే. మరి మీకున్నటువంటి బాధలేంటో నాకు తెలియదు. ఖచ్చితంగా మీకేదో బాధలు ఉండే ఉంటాయి, కానీ నేనేం చేయను. మీ బాధలను సవరించటానికి కావలసినటువంటి సామర్థ్యము నాకు లేకపోయింది అని నేను అనుకుంటాను. కానీ నిజంగా మీరు బాధల లేకపోతే పని ఎగ్గొట్టడానికి మీరు వేసేటటువంటి వంకల అన్నది మీరు తీసుకోవాలి. అది నేను చెప్తే కానీ ఆ అవకాశం ఇప్పటికే ఉంది. ఓ ఆశ్రమం అంటూ ఉన్నది, దానికి ఒక విశాలమైనటువంటి ఆవరణ ఉన్నది. మరి ఆవరణలో చెట్లు పెంచమని చెప్తే నాకు కొంతమంది ఏం చెప్పానంటే చెట్లు పశువులు తినేసాయని. రోడ్ల మీద ఉన్నటువంటి చెట్లను ఎలా పెంచుతున్నారో మున్సిపాలిటీ వాళ్ళు నాకు తెలియదు. పెంచుతున్నారా రోడ్ల మీద, హైవే మీద? అక్కడ నాకు ఇక్కడ ఇచ్చిన జవాబు ఏంటి అంటే నాకు మేము పెంచుతున్నామండి కానీ పశువులు తెలుస్తున్నాయండి. మరి హైవేలో ఉన్నటువంటి ఆ చెట్లని మరి పశువులు రాకుండా వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు, హైవేలో ఆ చెట్లను ఎలా పెంచుతున్నారు అన్నది నేను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. వాళ్ళకి ఏదో అతీంద్రియ శక్తులు ఉంది, అతి మానస పుత్రులు ఎవరో అక్కడ ఉండి దానికి పురోధి చేస్తున్నారేమో. మరి అలాంటి అతి మానస పుత్రుల్ని మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో నాకు తెలీదు, కానీ తెచ్చుకోవాలి. ఏ చెట్లు నాటాలో ఎక్కడ నాటాలో చెప్పాను నేను ఇదివరకు, అది మళ్ళీ చెప్పాను. ఫస్ట్ మీ కార్యక్రమంగా నేను ఇచ్చేటటువంటి ఈ మాటను గుర్తుంచుకోండి. నాకేం కావాలి, పంచవటి ఉపవనం కావాలి. పంచవటి ఉపవనం అంటే ఏంటని మళ్ళీ నేను నిర్ఘాంతమై చూస్తే నేను చేయగలిగేది ఏమీ లేదు. అంటే దాన్ని బట్టి మీకు ఎంత మనస్సుతో ఈ పని చేస్తున్నారో అర్థం అవుతుంది. ఒకసారి ఇంట్రెస్ట్ అంటే ఏమైనా ఉంటే ముఖ్యమైన మీ ప్రయత్నాలన్నీ దేని మీద ఉండాలి, ఒక గార్డెన్ కలగాలి, పంచవటి గార్డెన్. ఎలాగా ఏమిటి అనేది అనేక సార్లు నేను మీకు బొమ్మలు కూడా గీసి ఇచ్చాను. నేను నాకు అవి గుర్తున్నాయి అంటే నేను మళ్ళీ చెప్పను. కానీ మీ కార్యక్రమానికి మొట్టమొదట మీరు వేయవలసినటువంటి అటాక్ చెట్లని, పంచవటి చెట్లని ఎవరు పెంచుతారో మీరు ఊహించలేరు. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతారో ఆధ్యాత్మికంగా, మీరు ఏదో మంత్రజపం చేస్తామో యజ్ఞాలు చేస్తామో అది సరిపోదు, దానితో పాటు చెట్లను కూడా పెంచాలి. అది ఎలాంటి చెట్లను పెంచాలి, పంచవటి చెట్లను పెంచాలి. అది ఏదో 5 చెట్లు వేసి ఊరుకోవటం కాదు, ఒక పర్టికులర్ ఏరియా నేను చెప్పాను నేను మీకు ఎక్కడ వేయాలి ఆ చెట్లు అనేది, అక్కడ వేయండి. మీకు గుర్తు లేకపోతే శివాలయం వెనకాతల ఈ ఏరియాలో బాగా వేయండి, ఉపనల్లాగా ఒక 20 feet by 1/4 వరకు ఒక వనం లాగా వేసేయండి. అట్లయితే ఏదో దారి ఉంచామనుకుంటాక 20 feet అయిందో ఆ దారిని కూడా చెట్లతో నింపేయండి. ఖాళీ నడకన వెళ్ళవచ్చు చెట్ల మధ్య నుంచి మనుషులు. ఏమై క్లియర్? ఏమీ డౌట్ లేదు కదా. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నోట్ చేసుకోండి. అంటే ఈ రోడ్డు నుంచి ఆ శివాల వరకు చెట్లు వేసేయండి, పంచవటి చెట్లు. ఎలాగైనా సరే ఇంకా మీరు చూసుకోండి ఆ గార్డెనింగ్ అది ఎలా వేస్తే బాగుంటుంది, ఏ చెట్టుకి ఎంత గ్యాప్ వదలాలి, ఇవంతా మీరు చూసుకోండి. కానీ కనీసము ఒక 100 చెట్లైనా ఆ మధ్యన, అంటే 20 చెట్లు, 5-5 చెట్ల యొక్క మినిమం 20 సెట్స్. అంతకంటే ఎక్కువే పడతాయి అక్కడ. మినిమం అని ఎందుకంటున్నానంటే నాకు ఐడియా లేదు ఎంత జాగ్రత్త అక్కడ ఉంటుందో ఏం చేయాల్సి వస్తుందో. ఇంకేత మొట్టమొదటి ఏంటి అంటే పంచవటి ఉపవనము నిర్మించాలి. ఆ పంచవటి ఎదిగిన తర్వాత అనేక మంది సాధకులకు అది ఆధ్యాత్మిక గురువుగా ఉంటుంది. ఎలాగైతే రామకృష్ణ పరమహంస యొక్క సాధనలో పంచవటి ఉపయోగపడిందో అనేక మంది సాధకులకు మన ఆశ్రమము, నేను వాడిన మాట గుర్తుంచుకోండి, ఏమన్నాను నేను, ఏ ఆశ్రమం, మన ఆశ్రమం అన్నాను. ఈ పని ఏమని చెప్పాను, మీ పని అని చెప్పాను. ఎలా అర్థమైందా? ఇంకంటే అదంతా నేను చూస్తూ కూర్చోలేను. చెట్టు తెచ్చారా లేదా, వచ్చిందా, ఎక్కడ రాస్తున్నారు, వాళ్ళు ఎవరితో చెప్పానండి, వాడు రాలేదండి, బస్సు వాడితో చెప్పాం, బస్సు దాటించేసాడండి, వాడు మా కోసం ఆగే లేదండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మన అది నాది కాదు, మనది కాదు, అది మీది, అది ఆ ప్రాబ్లమ్. ఐ క్లియర్? అది ఇమీడియట్ గా చేయటం నేర్చుకోండి. మొదటి కార్యక్రమము పంచవటి ఉపవనం. రెండవ కార్యక్రమము చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే, కైలాసంలో ఉన్నటువంటి శివుడు అక్కడి నుంచి కదిలి భూమి మీదే ఎక్కడికో రావాలి అని అతని కోరిక. కదిలేడు అక్కడి నుంచి. నిజం చెప్పాలంటే ఇప్పుడు శివుడు కైలాసంలో లేడు. అలాంటి పరిస్థితులు ఇదివరకు కూడా వస్తాయి. వచ్చినప్పుడు గణపతి ఆవిర్భవించాడు, కథ గుర్తుందా? శివుడు ఎక్కడికో వెళ్తే తిరిగి వస్తే గణపతిని అమ్మవారు కాపలా ఉంచింది. వాడికి తెలియదు పాపం వాడికి ఈయన శివుడు అని. అంటే ఎన్నాళ్ళ బట్టి ఆయన ఊళ్ళో లేడో ఊహించుకోండి. కొంచెం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. రాబోయేటటువంటి కష్టాలు, లేకపోతే రాబోయేటటువంటి కష్టాల నుంచి మీకు ఇచ్చేటటువంటి రక్షణ కూడా శివుడి యొక్క ఈ యాత్రల వల్లే జరగబోతున్నది. ఇంచేత ఈ స్థలాన్ని శివుడి యొక్క మేజర్ రెస్ట్ హౌస్గా, శివుడు వస్తే ఉండటానికి వీలుగా మీరు తయారు చేయాలి. అంటే దీన్ని దేనిగా మార్చాలి? మీరు శివక్షేత్రంగా మార్చాలి. గోకర్ణం అనేటటువంటి శివక్షేత్రం ఉంది, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి శివక్షేత్రం ఉన్నది. అలా శివక్షేత్రాలు చాలా ఉన్నాయి. శ్రీశైలం శివక్షేత్రం జ్యోతిర్లింగాలలో కదా, వాటన్నిటినీ కూడా పక్కకి తోసేసి ఒక ఆదర్శవంతమైనటువంటి శివక్షేత్రం ఎక్కడైనా భూమి మీద ఉన్నదా అంటే ప్రజలకు ఏం కనిపించాలి? శ్రీహంస రామాశ్రమం వాళ్ళకి ఇమ్మీడియట్గా నోట్లోకి రావాలి. దానికి తగినటువంటి నాలుగు ప్రణాళికలు మీకు అందజేశాను నేను నిన్న. కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మీ కార్యక్రమము రానున్న రోజులలో మన కార్యక్రమంగా మార్చగలరా? మన కార్యక్రమం అంటే ఏంటి? తర్వాత ఏం చేయాలో నేను వచ్చి చెప్తాను. ఈ కార్యక్రమం ప్రస్తుతం నా కార్యక్రమంగా మీకు అందజేస్తున్నాను. దీన్ని మీ కార్యక్రమంగా చేసుకోండి. మొట్టమొదట ఏంటి అంటే, 36 ఓం నమః శివాయ మంత్రము చేసేటటువంటి మంత్ర సాధకుల్ని తయారు చేసుకోండి. రూల్స్ అవి రెగ్యులేషన్స్ ముందే చెప్పాను, దాన్ని చూసుకోండి. ఇంకేమన్నాను నేను? 36 ఒకే టైంలో అంతా మీరు రూల్స్ బట్టి చూసుకోండి. కానీ 36 కలిసి ఒక సమూహంగా ఏర్పడింది. దాని తర్వాత ఈ 36 ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి తన చుట్టూ ఎంతమందిని తయారు చేసుకోవాలి? 35 తయారు చేసుకోవాలి. ఇది ఫస్ట్ మీకు నేను అందజేసినటువంటి బాధ్యత. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరు ఈ ఓం నమ శివాయ మంత్రం దాన్ని చేయిస్తూ ఉన్నారు కనుక ఇది చాలా సులభంగా అయిపోవాలి. యాక్చువల్గా ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ కాంటాక్ట్స్ వచ్చి ఉంటాయి. కేవలం వాళ్ళకి మళ్ళీ కొంచెం మీరు స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ ఆ కాంటాక్ట్స్ రద్దు ఉండకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు దానికోసం ప్రయత్నించాలి. ఇది ఇదే మంత్ ఏప్రిల్, మే, జూన్ అయిపోవాలి. జూన్ 18 ఈ సమూహాలు ఏర్పడిపోవాలి. అంటే 36 + 1 37 సమూహాలు అవుతాయి. ఎలా అవుతాయి? అర్థమైందా? ఇది కనుక మీరు చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, నెలకి 2 దాదాపు ఓం నమ శివాయ మంత్రం జరుగుతూ ఉంటుంది. అంతేనా? అంతేత ప్రతి నెల మీరు 2 మంత్ర జపం చేస్తున్నటువంటి సమూహంగా కేంద్రంగా మారుతాయి కనుక మరి మన శివుడికి ఇంకో దారి ఉండదు. చచ్చినట్టు ఏం చేయాలి? ఇక్కడికి రావాలి. మీరు చేస్తే ఇదంతా పద్ధతిగా చేస్తారు. పద్ధతి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను అందులో ఏ విధమైనటువంటి కన్సెషన్స్ మీకు ఉండవు. ఎందుకంటే ఇది యుద్ధం చేస్తున్నప్పుడు మేము సర్దుకుంటా ఉంటే కుదరదు. చేస్తే ప్రాణాలు ఇచ్చేయండి, లేకపోతే పక్కకి వెళ్ళిపోండి, యుద్ధం చేయకండి, అంతే కదా. ప్రాణాలు ఏం నేను ఇమ్మంటే మంత్రజపం చేయండి, పద్ధతిగా చేయండి. మరి అది మీకు కష్టం అయితే నేనేం చేయలేను. ఇది మొదటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం ఏంటి అంటే శివదీక్షలు తీసుకోవటం అనేది అలవాటు చేసుకుని ఈ ఆశ్రమము శివదీక్ష యొక్క పూర్ణాహుతి స్థలంగా మీరు మలచాలి. తీర్థీ కుర్వంతి తీర్థాన్ని అని మహర్షులు చెప్తారు. నిజమైనటువంటి భక్తుడు ఎవడు అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థలము తీర్థంగా మారుతుంది. సిద్ధి ఓ మాలపల్లి, ఇప్పుడు మహాతీర్థము, పుట్టపర్తి చిన్న పల్లెటూరు. ఇప్పుడు ఇండియా గురించి ఏమీ తెలియకపోవచ్చు, కానీ దేశ విదేశాలలో పుట్టపర్తి గురించి అందరికీ తెలుసు. అది మనస్సులో పెట్టుకుని ఈ క్షేత్రాన్ని మహాశివక్షేత్రంగా మార్చటానికి మంత్ర సాధనా విధానం నేను మీకు ఇచ్చేసాను. అది మెకానికల్గా చేస్తూ ఉండటం, ఎవరు ఎక్కడున్నా దానికి అభ్యంతరం లే, ఎవరు ఏ గ్రూప్లో ఉన్నారో మాత్రం మీకు తెలిస్తే చాలు. ప్రతి నెల మాస శివరాత్రికి అమావాస్యకి ఇక్కడ పూర్ణాహుతి యజ్ఞం జరుగుతూ ఉంటుంది. 2 కోట్ల శివ మంత్రానికి ఎంతమంది వచ్చారు అన్నది ఇంపార్టెంట్ కాదు, చేస్తున్నారా లేదా వాళ్ళు అన్నది చూసుకోండి చాలు. అంటే ఈ 37 గ్రూపులు ఉన్నాయే, వాళ్ళు నిరంతరం ఈ 3 ఏళ్ల పాటు మంత్రజపం చేస్తున్నారా లేదా అన్నది మాత్రం బాధ్యతగా చూసుకోవాల్సిందే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంత కోపడుతున్నా చెప్పటం మాత్రం లేదు కదా, చెప్తున్నాను కదా, మరి ఆ ఊరుకు మీకు ఉండాలి చెప్పాలి. శివదీక్ష పరులు 5 రోజులు 7 రోజులు అలాగా ఒక సంవత్సరం పాటు జరిగేటటువంటి రకరకాలైనటువంటి దీక్షలను తయారు చేశారు మన వాళ్ళు. అందులో కూడా 4 రకాలైనటువంటి లెవెల్స్ పెట్టాను. బాల దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు అంటే మేము ఎక్కువ కష్టపడలేము, ఏదో మంత్రజపం చేసేస్తాం, ఓకే ఓకే, కానీ 5 రోజుల పాటు కనీసం చేయండి. అంటే మన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, మరి దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారా? ఏ దీక్ష? 37 గ్రూపుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, సహజంగానే వాళ్ళు బాలదీక్ష తీసుకున్నట్టే లెక్క, అంతేగా అర్థమవుతుందా? వారికి మళ్ళా చెప్పక్కర్లేదు. కానీ బాలదీక్ష తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఆహార నియమాలలో ఉండేటటువంటి చిన్న మార్పులు, డ్రెస్సులో ఉండేటటువంటి చిన్న మార్పులు వాళ్ళు చేసుకుంటే, వాళ్ళు మామూలుగా ఈ మంత్రజపం గ్రూప్స్లో చేస్తూ ఉంటారు, మధ్య మధ్యన ఈ శివదీక్షలో కూడా వాళ్ళు పాల్గొంటూ ఉండొచ్చు 5 రోజులకో 7 రోజులకో వాళ్ళకి దమ్ముంటే 1 సంవత్సరం పాటు. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే మీరు 5 రోజుల పాటు శివదీక్ష తీసుకుంటే మరి ఆ దీక్ష విరమణ చేయాలి కదా. కొంచెం ఆ దీక్ష విరమణ కార్యక్రమం ఒకటి ఎక్స్ట్రాగా చేసుకుంటూ ఉంటే మంత్రజపం చేస్తున్నటువంటి గ్రూప్స్ వాళ్ళు సహజంగానే శివదీక్షలో ఉన్నట్టు లెక్కించబడతారు. అర్థమైంది కదా? బాలదీక్ష, బాలదీక్ష తర్వాత దాన్నే సాధారణ దీక్ష అని కూడా పేరు పెట్టారు. అంటే అది 5 రోజుల పాటు చేసుకోవచ్చు నేను, లేకపోతే ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 1 సంవత్సరం వరకు, అంతకంటే ఎక్కువ చేయటానికి వీలు లేదు. మళ్ళీ చేయదలుచుకుంటే దీక్ష విరమణ చేసుకుని మళ్ళీ మొదలెడతారు. 5 రోజులు వారం రోజుల పాటు చేసుకునే వాళ్ళు ఏం చేయాలి? దీక్ష విరమణ 5 రోజుల తర్వాత చేసుకుంటూ ఉండాలి. క్లియర్? ఈ శివ దీక్ష మీరు ఎంతమంది చేత మీరు చేయించగలిగితే, ఎంతమంది ఇక్కడికి వచ్చి ఆ శివ దీక్షను విరమణ చేసేటటువంటి సంకల్పం తీసుకుంటారో వాళ్ళకి సద్గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఈ క్షేత్ర మహిమ మీకు తెలియదు. ఎక్కడికో మీరు తిరుపతికి అక్కడికి వెళ్తారు, అవేమి ఇంకా ఉండవు, సిద్ధి కూడా ఉండకపోవచ్చు. ఇదంతా నేను చెప్పేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తే వాళ్ళంతా వదిలి ఇక్కడికి వస్తారు. ఎవరి కోసం వస్తారు? సాధకులు ఎక్కడుంటే దేవుడు అక్కడికి వస్తాడు. అంచేత శివదీక్ష సాధన తత్పరత కలిగినటువంటి వ్యక్తుల సమూహము 2వ కార్యక్రమం. యాక్చువల్గా ఇది 3వ కార్యక్రమం అవుతుంది. మొదటిదేంటి? ఉపవనం. కన్సర్వేటివ్ కోణం. రెండవది గ్రూప్స్, రెండు కోట్ల శివమంత్ర జపము చేసేటటువంటిది. కానీ శివమంత్రముతో పాటు మీరు గాయత్రి మంత్రము కూడా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా రూల్ ఏంటంటే, ఐదు శివమాల మంత్రాలు చేస్తే ఒక మాల గాయత్రి చేయాలి. అది మర్చిపోవద్దు, నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని ఉండకూడదు. అంటే మీరు 10 మాలలు శివమంత్రం చేస్తే ఖచ్చితంగా 2 మాలలు గాయత్రి మంత్రం చేయాలి. అది మాత్రం మర్చిపోకండి. అక్కడ జప సంఖ్యలో శివమంత్రం ఇన్ని మాలలు చేయండి అని ఉంటే, శివమంత్రం మాత్రమే కాదు మీకు దాంతోపాటు గాయత్రి మంత్రాన్ని కూడా చేసుకోవాలి. ఎందుకంటే గాయత్రి మంత్రం లేదే ఏ మంత్రమో పలకదు. భారతదేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా కూడా ఆ దేవతలు మనకి ఎందుకు పలకటం లేదు అంటే మీరు గాయత్రిని మర్చిపోయారు. మూడవ కార్యక్రమము, చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఏమిటి అంటే, ఈ స్థలంలో నిరంతరము ఎప్పుడు కూడా 50 మంది కంటే తక్కువ సాధకులు ఉండకూడదు. మీరే ఆశ్రమాన్ని నిర్వహిస్తూ మీరే సాధనలు చేసుకుంటూ ఉంటే కుదరదు. ఆశ్రమాన్ని నిర్వహించే వాళ్ళు సాధన చేస్తూ కూర్చుంటే ఆశ్రమ బాధ్యతలు ఎవరు చూస్తాడు? అర్థమైనా? అంచేత మేము సాధన చేస్తామని మూర్ఖత్వం నుంచి మీరు బయటపడండి. ఎందుకంటే ఈ సమూహం తయారు చేయటం చాలా అవసరం గురువులకి. మీ సాధన ఇంపార్టెంట్ కాదు, ఈ గ్రూపులు కావాలి. 2 కోట్ల ఓం నమ శివాయ మంత్రంతో ప్రతి మాస అమావాస్యకి, మాస పూర్ణిమకి, శివరాత్రికి యజ్ఞం జరుగుతూ ఉండాలి. 2 కోట్ల మంత్ర జపం దానికి అయిపోతూ ఉండాలి. మరి ఇవంతా మీరు ఆర్గనైజ్ చేయాలంటే నువ్వు గదిలో కూర్చొని జపం చేస్తూ కూర్చుంటే ఆర్గనైజ్ చేయలేవు కదా. ఇంచేత మీకు నడుస్తూ చేసుకుంటూ మంత్ర జపం చేసుకోండి, కౌంట్ అనవసరం. దాని తర్వాత ఇక్కడికి రాగానే నాకు కొన్ని నచ్చనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. చాలాసార్లు నేను మీతో చెప్తూ ఉంటాను, దయచేసి మీరు మాట్లాడే మాటలు చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు అని మీరు హాస్యం అనుకుంటున్నారు అని చెప్పినా కూడా, ఈ మాట డైరెక్ట్గా నా నోటి నుంచి వినేటటువంటి వ్యక్తులే ఆపిచ్చి మాటలే చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈసారి మీలో మీరు అలా మాట్లాడను అని సాక్షి లెంపకాయ కొట్టండి. చేయగలరా? అదేనా? అది చేయలేరా? చేయలేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. గురువు మాట కంటే ఎదుటివాడు ఏమనుకుంటాడో అనేటటువంటి ఫీలింగ్ మీలో ఉందనుకోండి, మీరు గురువుకి పనికిరాదు. గురువు ఏం చెప్తే చేయాలి. ఎక్కడైనా మాట కుళ్ళిపోతే, అనవసరమైనటువంటి మాట మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం ఆగు బాబు, మా మాస్టర్ ఏమన్నారంటే అని బయట వాళ్ళని కొట్టకండి. బయట వాళ్ళని కాదు, మన కార్యకర్తలు. ఇచ్చంటే ఇంకా అదొక్కటే మందు అనిపిస్తోంది నాకు. ఇంకా ఎంత చెప్పినా కూడా, నేను ఉన్నా కూడా నా దగ్గర కూడా అదే మాటలు, పనికి రానటువంటి మాటలు. ఏమైనా ఉదాహరణ ఇవ్వాలా మీకు? అర్థమైపోయిందా? అర్థమైపోయిందా దేని గురించి చెప్తున్నాను? ఉదాహరణ కావాలా? నాకు అర్థం కాలే. కావాలా ఉదాహరణ? ఓ ఉదాహరణ చెప్తాను, కాశీలో జరిగింది చెప్తాను. ఇక్కడ జరిగింది చెప్తే బాగుండేది కదా. కాశీలో జరిగింది చెప్తాను. ఒక కుటుంబంలో ఉంటున్నాను నేను. మా వాళ్ళందరూ కూడా తిరుపతి వచ్చేసారు. మా నాన్నగారు సరే, నేను ఒక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడ నా స్నేహితుడి ఇంట్లో ఉంటున్నాను, పేయింగ్ గెస్ట్గా కాదు, అతిథిగా. వాళ్ళే నా దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు, తిండి బాగా పెట్టేవారు, చాలా బాగా పెట్టేవారు. అడిగి మరీ పెట్టేవారు, ఏం కావాలి నీకు అని. అక్కడ ఒకసారి ఏమైంది అంటే, ఒక పెద్ద పాత్ర ఒక చిన్న పాత్ర ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఏమున్నాయి? అర్థమవుతుంది మీకు నేను చెప్పింది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకేంటే, ఇక్కడ జరిగిన కథకి నేను కల్పించి చెప్తున్న కథ ఇది. మీ భావాలు హరిటి కాకుండా ఏంటండి, ఒక పెద్ద పాత్ర ఒక చిన్న పాత్ర ఉంది, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్న ఏం చేశాడు అంటే, చిన్నవాడికి చెప్పకుండా పెద్ద పాత్ర తీసుకొని ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికో వెళ్ళలేదు, ఆ పాత్ర అన్న దగ్గరే ఉంది, ఎక్కడికో వెళ్ళాడు. చిన్నవాడికి ఆ చిన్న పెద్ద పాత్ర కావాల్సి వచ్చింది. ఏమైంది? చిన్నవాడికి పెద్దది, అదేంటో చిన్నవాడికి పెద్దది కావాలనిపిస్తుంది, అంచేత చిన్నవాడికి పెద్ద పాత్ర కావాల్సి వచ్చింది, దొరకలేదు. సరే చిన్న పాత్ర తీసుకుని అన్న దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఏముంది, అన్న దగ్గర పెద్ద పాత్ర ఉంది. ఇప్పుడు ఇది పెద్ద సమస్య అన్నమాట. నాతో చెప్పకుండా పెద్ద పాత్ర నువ్వు ఇందుకు తీసుకొచ్చావు. వీళ్ళిద్దరూ ఏదో పని మీద వెళ్ళి ఉంటారు కదా ఎక్కడికో. అన్న పెద్ద పాత్ర తీసుకుని, తమ్ముడు చిన్న పాత్ర తీసుకుని ఎక్కడికో వెళ్ళారని చెప్తున్నా కదా. పని లేకుండా వెళ్ళి ఉంటారా అక్కడికి? పని ఉండే వెళ్ళి ఉంటారు కదా. రెండు పాత్రలు అక్కడే ఉన్నాయి కదా, పని చూసుకోవాలా లేకపోతే యుద్ధం చేసుకోవాలా? అది ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ అంతకంటే చాలా గొప్పది. జ్వాలాకులు మహర్షి ఏం చెప్పాడు అంటే, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, ఇప్పుడు జరుగుతున్నటువంటి మూడవ ప్రపంచ యుద్ధము. మీరు జాగ్రత్తగా విన్నారో లేదో, ఏం చెప్పాను నేను? ఇప్పుడు జరుగుతున్నటువంటి మూడవ ప్రపంచ యుద్ధం జరిగిపోతూ ఉన్నది, మీకు తెలియదు ఇంకా. ఇంకంటే భారతీయులు అసలు నాకు చాలా చాలా విసిగెక్కడేస్తుంది కోపం. అసలు మీరు ఏంటి, మీ లెవెల్ ఏంటి, మీరు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నారు నాకు తెలియదు. మీరు ఇందుకు ఇంత కిందకి దిగజారిపోయారు, బాధ ఉంది నాకు. కానీ మీరు దిగజారిపోవటం పూర్తిగా అవ్వలే. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చారు, వింటున్నారు ఈ మాటలు. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అంతేత బయటకు వెళ్ళి మన గురువు గారు ఏం చెప్పారో తెలుసా? మీరు వెధవాళ్ళట, నేను చాలా మంచి వాళ్ళట అన్నారు అనుకోండి, కొంపలంటూ ఉంటాయి. నేను ఆ మాట అనలేదు. మీరు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి, వాళ్ళకి మాట్లాడటం తర్వాత నేర్చుకోగలిగాను. ఏంటి అక్కడ మేము చేస్తున్నటువంటి తప్పు పని మీ మాటల్లో? ఇతరులకి సలహాలు ఇవ్వటం చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది సలహాలు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఏంటి అంటే, అసలు అనవసరంగా గురువుల కోసం మనం ఎందుకు వెతుక్కుంటున్నాం? వీళ్ళనే గురువులుగా పెట్టేసుకుంటే పోదా అని వాళ్ళ ఫోటోలు తీసేసి వాళ్ళని గురువులుగా పెట్టేసుకుందాం ఉంది నాకు మనసు ఒకటే. ఎందుకంటే ఒక గురువుకి మాత్రమే ఆ హక్కు ఉంది, నువ్వు మాట్లాడే మాటలు తప్పు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పేటటువంటి హక్కు ఒక గురువుకే ఉంది. లేకపోతే ఇంకా తల్లికి, తండ్రికి ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ భారతదేశం. కానీ పని కంటే ఎక్కువ నాకు ఈ మాటల యొక్క దాన్ని మరి వ్యంగ్యం అనుకుంటున్నారేమో తెలియదు మీకు. మీ జీవితాల మీద మీ చేతులతోనే కాళిదాసులాగా ప్రవర్తిస్తున్నారు. కాళిదాస్ సినిమా చూసారా? కాళిదాసులాగా ప్రవర్తిస్తున్నారు అంటే ఏంటి? కాళిదాస్ ఎవడు? సినిమా యాక్టర్ ఎవడైనా ఉన్నాడు ఆ పేరుతో? లేడు. ఉంటే మీకు అందరికీ తెలిసిపోయింది. కాళిదాస్ పేరు విన్నారు మీరు ఇప్పుడు? మహాకవి కాళిదాస్ పేరు విన్నారా? ఈ పేరు విన్నారు. మహాకవి కాళిదాస్, కాళిదాస్ కాక ముందు ఏం చేశాడు? కొమ్మనిచ్చి తను కూర్చున్న కొమ్మనే నడుపుకుంటున్నాడు. చూశాడు, భలే ఆనందించాడు, మహామూర్ఖుడు దొరికాడు అని. కానీ ఈనాడు సమాజంలో మహామూర్ఖుల యొక్క సమూహం చాలా ఎక్కువైపోయింది. న్యూస్ పేపర్ తీయగానే మీకు కనిపించేది మహామూర్ఖులే. వీడు వాడిని తిడుతూ ఉంటాడు, వాడు వీడిని తిడుతూ ఉంటాడు. చెప్పింది అర్థమైందా? ఇంకా స్పష్టంగా ఉదాహరణ ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు కదా. మాటలు వద్దు. మీ మాటలు ఏదో చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకోవాల్సింది. మీరు ప్రపంచ యుద్ధానికి కారణమయ్యేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందువల్లంటే మాట్లాడిన మాట యొక్క ప్లేస్ బట్టి విలువ మారుతుంది. అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చొని మాట్లాడితే కొంపలంచుకుంటాయి, ఇంట్లో ఏం మాట్లాడుతున్నా పర్వాలేదు. కానీ నీకు ఇది ఒక శివక్షేత్రం నుంచి మాట్లాడుతున్నాం, ముగ్గురు సద్గురువులు కొలువు తీరినటువంటిది. ఎవరా ముగ్గురు సద్గురువులు? సొరకాయ స్వామి, వెంకయ్య స్వామి. ఆ క్షేత్రంలో చాలా మౌనంగా ఉండాలి. మీరు మౌనంగా ఉండటం లేదు, మీరు మాట్లాడేటటువంటి మాటలు చాలా ప్రమాదకరమైనటువంటి మాటలుగా ఉన్నాయి. అంతేత మీరు పాటించగలిగితే మీకు ఈ తప్పు మీరు చేస్తున్నారని మీకు అనిపించినప్పుడు నిలబడిపోండి, సాచి నమ్మకాయలు కొట్టుకోండి, తప్పేమీ లేదు. మీరు ఇది నిజంగా చేస్తే 2 రోజుల్లో మీరు ఎంత బాగా లైన్లో పడిపోతారో మీకే అర్థమవుతుంది. ఇవంతా నేను చేసుకున్నది, ఇవంతా నేను ఆచరించి చేసుకున్నది. ఎందుకంటే వాక్శక్తిని దురుపయోగం చేసే చోట దైవత్వం ఉండదు. ఎందుకంటే దైవత్వం ఎప్పుడు కూడా మౌనం నుంచే ఆవిర్భవిస్తుంది. మౌనం వ్యాఖ్య ప్రకటిక పరబ్రహ్మతత్వం. అంచేత మౌనం దాల్చక్కర్లే, మీరు మౌనం అక్కర్లే. మాట్లాడేటటువంటి మాటలు లక్ష్యహీనముగా ఉండకూడదు. మీరు ఏదో ఒక విశేష లక్ష్యాన్ని ఇప్పుడు ఎదుటి వాళ్ళకి నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకురా అని చెప్పాలి. మాస్టర్ మౌనంగా ఉన్నారని అంటే వాడికి అర్థం కాదు, మీకు అర్థం కాదు. ఒక్క మాట మాట్లాడితే చాలు, లెక్చర్లు కూడా ఇవ్వక్కర్లేదు. మీకు కావాల్సిన వస్తువు పేరు చెప్తే ఇలా అంటే చాలు, అర్థమైందా? కొంచెం ఇది ప్రాక్టీస్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను మొదటిసారి చెప్తున్నానా? ఇదివరకు ఎప్పుడు చెప్పలేదే, చెప్పాను. నేను చెప్పిన ఎందుకు అలా ఉంది వాతావరణం చేత. దానికి మార్గం ఏంటి? మీకు ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో మనం తప్పు మాటలు మాట్లాడుకుంటున్నాం అని చేయాలి. ఖచ్చితంగా కొట్టుకోండి, మిమ్మల్ని మీరు కొట్టుకోండి. ఎదుటవన్నీ అడగండి, కొట్టండి. మీరు అందరూ బంధువులు, గురుభాయి. నేను చెప్పినటువంటి ఆ సూచనను ఖచ్చితంగా పాటించండి. వాళ్ళు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, తప్పు ధోరణిలో కనుక పదాలు ప్రయోగించబడుతూ ఉంటే ఏం చేయాలి? ముందు ఆపేయాలి. తర్వాత ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుందాం. వేషేంద్ర అంటూ ఏంటి? భలే ఛాన్స్ మీకు గురువు ఇచ్చేటటువంటి ఛాన్స్ అన్నమాట. పాటిస్తే మాత్రము మీ జీవితాలు మారిపోతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరినైనా కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేకండి. ఇక్కడికి మీరు వచ్చింది కబుర్లు చెప్పుకోవటానికి కాదు. ఆ ఆశ్రమం పరిధి లోపలికి వస్తే ఖచ్చితంగా మీరు ఆ స్థాయిలో ఉండాలి. కాలేజీకి వెళ్ళి క్లాస్లో మాట్లాడుకుంటూ ఉంటే టీచర్ ఏం చేస్తాడు? అంతే, వద్దు. మీరు ఇక్కడ కూర్చొని పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పుకోకండి. మీకు అలవాటైపోయింది చాలా పెద్ద గోల అది. ఇక్కడ వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కాస్త అవేర్నెస్ లో ఉండి అలా మాట్లాడుతున్న వాళ్ళని మీరు అలా మాట్లాడుకోకండి అని చెప్పారు. కొట్టాలో ఉన్నామని, కొట్టాలో ఉందా? వాళ్ళు మనకి అతిథులుగా వచ్చారు. మనం రమ్మంటే వచ్చారు వాళ్ళు. మనం పొమ్మంటే మీరు రావద్దంటే రాకపోదురు వాళ్ళు. ఎవరిని కొట్టమని చెప్పారు మన? వాళ్ళు ఎవరైనా సరే, మన వాళ్ళు ఎవరైనా సరే, మీరు నిజంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవాలి లోపల నుంచి. ఆ సినిమాలో వరకు వాడి కడుపు నుంచి వచ్చేది ఎవడో వాడు బందర్. ఓ సినిమాలో బందర్ వాడు అంటే ఎవడో మీరు చెప్పింది అర్థమైందా మీకు? అంటే మీరు ఆ మాటలు మాట్లాడలేక మీకు కడుపు ఉబ్బరం వచ్చేసి పొట్ట ఇలా పేరిపోతుంది అంటే ఏం చేయాలి? బయటకు వెళ్ళిపోండి. ఆశ్రమం బయటకు వెళ్తే కావలసినంత పిచ్చి వాగుడు వాడికి వచ్చేస్తుంది. మరి అది పాటించగలరా లేదా అన్నది ఈ క్షణం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ క్షణం నుంచి ఆశ్రమ కార్యకర్తలకి అది ఇట్ ఈజ్ ఎ మ్యాండేట్, ఒక మిలిటరీ ఆర్డర్. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే అదే కొంచెం 3 ఏళ్ళే టైం ఉంది గొడవది. మీకు చాలా టైం ఇచ్చాను. ఇంకా మీరు గబగబ ఎతకాలి అంటే అదొక్కటే. ఇంకొకటి, నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కోరికలతో. నేను ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటంటే నేను మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మీ కోరికలు తీరిపోతాయి. అది నా సామర్థ్యం ఏం కాదండి, మా గురువుల యొక్క సామర్థ్యము. వాళ్ళ పనులు నేను చేస్తున్నాను కనుక నా దగ్గరికి వచ్చిన వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అని మా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇంకా అటువంటి విషయాలు దయచేసి నాతో డిస్కస్ చేయటానికి ప్రయత్నించకండి. కోరికలు తీర్చడానికి, మీ జీవితాలలో మీకు కావలసినటువంటి మార్పులు తీసుకురావటానికి నాకు టైం లేదు, మా గురువులకి టైం ఉంది. మీరు నన్ను అడిగితే మా గురువుని అడిగినట్టే. లేదండి, మీ గురువునే అడుగుతాము. మా గురువు పేరు తెలుసా మీకు? పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య, ఆయన అడగండి, నేనేం కాదంటే ఆయన ఫోటో ఎదురుకుండా ఉన్నట్టు. లేదు, మీకు ఇంకొక పేరు సూచిస్తున్నాను నేను, షెడ్డి సాయి. వాళ్ళని అడగండి, నా దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ నాతో డిస్కస్ చేయకండి, కానీ మీ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, నిరంతరము దాని మీదే మా గురుదేవుడు యొక్క కొంత శక్తి దాని మీదే ప్రెషరైజ్ చేసి ఉంటుంది, దాని మీద నన్ను మళ్ళీ మళ్ళీ అడగక్కర్లేదు. ఇక్కడికి వచ్చారంటేనే మీరు మా గురువు గారి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నట్టే, అది చీమైనా దోమైనా దానికి కూడా పవర్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎరువు వేస్తే చెట్టుకి మాత్రమే ఎరువు వెళ్ళదు కదా, ఎరువు దేనికి వెళ్తుంది? కలుపు మొక్కలకి వెళ్తుంది. ఇంకా మీ ఇష్టం, కలుపు మొక్కలే పెంచుకుంటారు. కలుపు మొక్కలు అంటే ఇక్కడ ఏంటి, మీ కోరికలు పెంచుకోండి, నాకే అభ్యర్థులు లేదు, తీరుతాయి కూడా. నేను దాన్ని మిమ్మల్ని కూడదు అని నేను చెప్పటండి, వాటితో నా టైం వేస్ట్ చేయద్దు అని చెప్తున్నా. కానీ మీ పనులు జరగవా, ఇంతకంటే డైరెక్ట్గా గ్యారంటీ నాకు తెలిసి ఏ గురువు ఇవ్వడు. మీరు ఏ మాత్రము మీ కోరిక తీరటానికి ఎంత చిన్న ప్రయత్నం మీరు చేసినా ఆ కోరికలు తీరిపోతాయి, మీ ప్రయత్నం మాత్రం ఉండాలి. తీరలేదు అంటే అర్థం ఏంటి, ప్రయత్నం తగ్గింది అని అర్థం, అది గుర్తుంచుకోండి, మళ్ళీ ప్రయత్నించండి. క్లియర్? ఏమీ అధైర్యపడక్కర్లేదు. భగవత్ శక్తి ముందు సంభవము కానటువంటిది ఏమీ లేదు. కేవలం ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలంటే. నేను ఒకసారి ప్రయత్నం చేశానండి జరగలేదు, రెండోసారి ప్రయత్నం చేశానండి జరగలేదు. మీరు ఈ స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఏమంటారు అది, ఏం కొంటూ ఉంటారు వాళ్ళు, షేర్స్ కొనే వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి, ఇన్నిసార్లు వాళ్ళు నష్టపోయినా మళ్ళీ కొంటూ ఉంటారు వాళ్ళు కదా. ఇక్కడ నష్టమే ఉండదు మీకు, మీరు అనుకున్నది జరగకపోవచ్చు కానీ మీకు నష్టమే ఉండదు. మంచి షేర్ మార్కెట్ ఇది, నష్టం లేనటువంటి షేర్ మార్కెట్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మందికి లోపల ఒక బాధ ఏంటి అంటే, మాస్టర్ గారితో మేము మాట్లాడలేకపోయాం, మాస్టర్ గారు వచ్చినా మమ్మల్ని పలకరించలేదు. మీకు పలకరింపు ముఖ్యమా, పని జరగటం ముఖ్యమా మీరు చెప్పండి. పలకరించడమే ముఖ్యం అంటే నాకు చాలా హాయ్ బాబు, ఇచ్చంటే పలకరించేస్తే చాలు అనుకుంటే నాకు చాలా హాయ్, మీ పని చేయక్కర్లేదు, పలకరించాలిగా. మీరు హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఇంకేట పలకరింపులు కాదండి, అర్థమైంది? ఎవరి గురించి చెప్తున్నాను నేను, మీ గురించి చెప్తున్నాను. మాస్టర్తో మాట్లాడలేకపోయా, మాస్టర్కి పరిచయం చేయలేదు. ఎవడు చెప్పాడు నేను మాస్టర్కి పరిచయం చేయలేదు? నేను మీరు ఇక్కడికి రావాలి అని అనుకోకపోతే మీరు ఎవరు ఇక్కడ అడుగు పెట్టలేదు, ఎవరు అడుగు పెట్టలేదు. అది అర్థం చేసుకోండి. అది కేవలం కబుర్లు కాదు. తర్వాత ఎప్పుడైనా నిరూపణ చేస్తాను, ఇప్పుడు నాకు ఆ టైం కూడా లేదు. ఇప్పుడు మీకు నిరూపణ చేసి నాకు ఇష్టం లేకపోతే మీరు రాలేరు అని ప్రూవ్ చేయడానికి నాకు టైం లేదు. మీరు ఒప్పేసుకుంటే మీకు మంచిది, ఎవరికి మంచిది? మీకు మంచిది. తర్వాత ఎవరికి మంచిది? మరి అదేంటి అనుకు మీరు, వెరీ క్లియర్. దాని తర్వాత చాలా మంది మాస్టర్ మీరు అప్పుడు వస్తామన్నారు, ఇప్పుడు వస్తామన్నారు, మీరు రాలేదు అంటారు. బాధ్యత తెలియనటువంటి వ్యక్తులు, ప్రపంచానికి ఈనాడు ఎలాంటి ముప్పు రాబోతుందో తెలియనటువంటి వ్యక్తులు, కేవలము వాళ్ళు చేస్తున్నటువంటి పనే చాలా ముఖ్యమైనటువంటి అనుకునేటటువంటి వ్యక్తులు మాత్రమే ఆ అభాండాన్ని నా మీద వేయగలరు, మిగతా వాళ్ళు వేయలేరు. ఎందుకంటే నేను మీకు చెప్పినప్పుడు పరిస్థితులు వేరు, యుద్ధంలో పరిస్థితులు గంటలో మారిపోతూ ఉంటాయి, అరగంటలో మారిపోతూ ఉంది. మరి మీకు అది తెలియదు, మీకేమనిపిస్తుంది మీ పనులు ముఖ్యమని కాదంటే, మీ పనులకు కావాల్సినటువంటి వ్యక్తులను, మీ పనులకి కావలసినటువంటి అదృష్ట సహాయకులను గురువులు పక్కనే పెట్టేశారు, వాళ్ళు ఆ పని చేస్తూనే ఉన్నారు. నేను చేసేటటువంటి పని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, కానీ నా మాటను బట్టి, నేను ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు. ఇద్దరిని స్పెసిఫిక్ గా నా కోసము నా గురువులు మీ పనులు చేయటానికి పక్కనే ఉంచారు, సిద్ధి సాయి వెంకటేశ్వర స్వామి. వీళ్ళిద్దరూ కూడా నా పనే చేస్తున్నారు, నా కోసమే చేస్తున్నారు, కానీ నా సామర్థ్యం వల్ల కాదు. ఎవరి సామర్థ్యం వల్ల? మా గురువుల యొక్క సామర్థ్యం. వాళ్ళని పట్టుకోండి మీరు. డోంట్ వేస్ట్ మై టైం చిన్న చిన్న వాటికి. కానీ వాళ్ళని పట్టుకుంటే పలకరు, నేను చెప్తున్నాగా పలుకుతానని ఎవరి కోసం వింటాడు? కానీ మీరు ఏమీ చేయకుండా మాత్రం రాదమ్మా. పరీక్షలో పాస్ అవ్వాలి అంటే నువ్వు పరీక్షకు వెళ్ళి కూర్చోవాలి ముందు. నువ్వు పరీక్షకే వెళ్ళను పాస్ చేయించేయండి అంటే చాలా ప్రమాదాలు వస్తాయి. ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్కి రికమెండ్ చేసి వీళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పొచ్చు. మీరు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు అనుకోండి, సెలెక్ట్ చేస్తే కొంపలు అంటుకుంటాయి. సెలెక్ చేసిన వాడికి కొంపలు అంటుకుంటాయి, మీకు కొంపలు అంటుకుంటాయి. అర్థమైనా? అంతేత అటువంటి దాంట్లో నా టైం వేస్తే బాగుంది. మూడు బాగుంటే నీ మాటలు వింటా, నా మూడు బాగుండకపోతే నేను ఇచ్చే రియాక్షన్ నేను భరించలేదు. సాధారణంగా నా మూడు బాగానే ఉంటుంది కానీ క్లియర్. అంతేత ఎవరు కూడా మాస్టర్ నన్ను పలకరించలేదు, మాస్టర్కి నన్ను పరిచయం చేయలేదు అనుకోకండి. మాస్టరే మిమ్మల్ని ఈ ఆశ్రమానికి పరిచయం చేస్తున్నారు అన్నది గుర్తుంచుకోండి. మీ అంతటా మీరేం రాలేదు. రాబోయేటటువంటి కాలంలో కూడా ఈ సాధకులందరూ ఎవరెవరితో రాబోతున్నారో వాళ్ళ కోసమే ఈ పిలుపు అంతా కూడా. మీ ద్వారా వెళ్ళేటటువంటి పిలుపు వాళ్ళని గుర్తించి వాళ్ళని పిలవండి అయ్యా బాబు అని ఆలోచిస్తున్నాను. అర్థమైందా? ఇంకా ఈ శివదీక్షలు మూడు రకాలుగా చేసుకోండి. బాల శివదీక్షలు, మధ్యమ శివదీక్షలు, ఉత్తమ శివదీక్షలు. ఇదంతా కాకుండా మౌనంగా అన్ని రోజులు అంటే 5 రోజుల పాటు చేసేటటువంటి సాధకులు కానీ, ఏ సాధకులు? శివదీక్షలు సాధకులు. వీళ్ళెవరైనా మౌనంగా కూడా చేసుకోండి 5 రోజుల పాటు, 7 రోజుల పాటు, సంవత్సరం పాటు. అంతేత మొదటిది ఏంటి? ఉపవనం. రెండవది 2 కోట్ల కంటే ఎక్కువ మంత్ర జపం జరిగేటట్టు గ్రూప్స్ ఫార్మేషన్. మూడవది సాధకులను తయారు చేయండి, సాధకులను ఇన్వైట్ చేయండి. మీరు జపాలు చేస్తూ తపాలు చేస్తూ కూర్చోకండి. ఆశ్రమాన్ని రన్ చేయడానికి కనీసం 20-30 మంది ఆ పని చేస్తూ ఉండాలి. అంచేత ఆ పని చేయగలిగేటటువంటి వాళ్ళు మీరు సాధనలు చేయకండి. మీకు ఇచ్చేటటువంటి ఏకైక సాధన ఏంటి? నిద్ర లేవగానే మొహం కడుక్కొని ఒక మాల గాయత్రి చేసుకోండి. దాని తర్వాత నిరంతరం ఇంకా మనసులో నమ శివాయ అనుకుంటూ ఉండండి, మీ పనులు చేసుకుంటూ ఉండండి. పనులు చేసుకున్నప్పుడు అనేక మందితో మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడండి. ఆశ్రమంలో నేను సాక్షి నెంపకాయ కొట్టమన్నా బయట కాదు, ఆశ్రమ వాతావరణంలో మన కార్యకర్తలు జాగ్రత్తగా మాట్లాడండి అన్నాను. బయట మీరు ఆఫీసులోకి వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, దానికి తగినట్టు ప్రవర్తించండి, దానికి తగినట్టు ప్రవర్తించండి. కృష్ణుడే అశ్వద్ధామ హత, తర్వాత ఏమన్నాడు? మరి జగద్గురువే అది రైట్ అన్నప్పుడు ఇంకా నేను కాదని ఏమంటా, కానీ ఆశ్రమంలో రైట్ అన్ను. ఎక్కడ రైట్? అది బయట. బయట ఆశ్రమం పనులు చేసుకోవటానికి హఠాత్ కుంజరోమా అనుకున్నా ఏం పర్వాలేదు, పనులు జరగాలి. మనం ఉన్నటువంటి కాలం అలాంటిది. అంచేత మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి హిందీ స్పీకింగ్ ఏరియాలో, ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ స్పీకింగ్ ఏరియాలలో ఇక్కడ శివ సాధనలు జరుగుతున్నాయి. దానికి ఆ శివ సాధకులకి మీరు ఏ విధమైనటువంటి నియమాలు పెడతారో, మీరు ఎంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారో అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఉత్తినే మనం ఏమి చేయలేము అది గుర్తుంచుకోండి. ప్రతి చోట కూడా క్యాంప్ ఫీజు లాగా సాధకుల దగ్గర ఫీజు వసూలు చేసుకోండి. లేదండి మేము నిర్వర్తించుకోగలము అంటే సబ్సిడైజర్ రేట్ మీద చేసుకోండి. అది మీకు వదిలేస్తున్నా పూర్తిగా. సాధకులకు కావలసినటువంటి సౌకర్యాలు మీరు కలగజేయండి. కావలసినటువంటి సౌకర్యాలు అంటే మినిమం, మ్యాక్సిమం కాదు, మినిమం. సాధారణంగా కావలసినటువంటి సౌకర్యాలు ఏంటంటే పడుకోవటానికి జాగా, నీరసం వచ్చి పడిపోకుండా ఉండటానికి సరిపోయేంత ఫుడ్. కడుపు నిండా ఫుడ్ కాదు, సాధకులకి కడుపు నిండా ఫుడ్ ఉండదు. కానీ కడుపు నిండా అనేది చాలా విచిత్రమైనటువంటి మాట. సాధకుడి యొక్క ఆహార స్వీకరణ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది అది. అది మీరు కాస్త చూసుకోవాలి. అందరికీ ఒకటే అని చెప్పొద్దు. Am I clear about this? అర్థమవుతుంది కదా. దీని తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, మీ కార్యక్రమాలన్నీ కూడా వారం వారము నాకు రిపోర్ట్ లాగా వెబ్సైట్ లోకి రావాలి. ఇవాళ నిన్న చెప్పిందంతా కూడా ఇవాళ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయింది. మీరు ఓపెన్ చేసుకుంటే వెబ్సైట్ లో ఇవన్నీ వస్తాయి. ఇదంతా అప్పుడే పెట్టేశాను నేను, కానీ వారం వారం ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా. ఇంకొక వారం వారం ఇన్ని గ్రూప్స్ తయారయ్యి, ఇంకా మంత్రజపం అవుతుంది, ఇన్ని యజ్ఞాలు జరిగాయి. దాని తర్వాత ప్రతి చోట మాస శివరాత్రికి అమావాస్యకి ఏకహాలు జరగాలి అని చెప్పారు. ఇక్కడ ఆశ్రమంలో కూడా ఏకహాలు జరగాలి. మీరు జరిపేటటువంటి ఏకాహ విధానము మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అంటే మిమ్మల్ని చూసి ఓ ఏకాహాలు ఇలా చేసుకోవాలా, వాళ్ళు మనకి సలహా ఇవ్వటానికి స్కోప్ ఇవ్వకూడదు. మనం వాళ్ళని మీరు ఇలా ఏకాహం చేసుకోండి అని చూపించి చేసేటట్టు ఉండాలి. క్లియర్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది మన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ కొన్ని విశేషమైనటువంటి ధ్యాన విధానాన్ని మీరు నేర్చుకోవాల్సి ఉన్నది. కళ్ళు మూసుకుని ఆ ధ్యాన విధానాన్ని మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి. ఇది శివ ధ్యానం అనేటటువంటిది ఈ శ్రీహంస రామాశ్రమం యొక్క ట్రేడ్ మార్క్ గా మారబోవాలి. అంటే ఇక్కడ ఇలా జరుగుతుంది శివుడి యొక్క ధ్యానము. ఆయన భోలా శంకరుడు అంటే కాదు, చాలా తెలివైన వాడు, వాడు మహాకాలుడు. ఆయన ఆయన కనుక మూడవ కన్ను తెలిస్తే ఏమవుతుందో అదే రాబోతోంది. ఇప్పుడు మీరు ఆ ధ్యానాన్ని చేయటం వల్ల ఏమవుతారు అంటే మీరు సేవ్ అయిపోతారు. ఈ ధ్యానాన్ని మీరు ఎంతమందికి నేర్పితే వాళ్ళు కూడా సేవ్ అవుతారు. ఇదేంటి కదా, ఇంతటి కాస్త స్థిరంగా కూర్చోండి, ఒకళ్ళు ఒకళ్ళు తగలకుండా కూర్చోండి, వ్యాపించుకోండి, చూసుకోండి, ఒకళ్ళు ఒకళ్ళు తగలకూడదు. ఎవరు తగలొద్దు ఎవరికి, కళ్ళు మూసేసుకోండి. ఈ ధ్యానాన్ని ఇది క్యాసెట్ లాగే చేసుకోండి. ఇదే ధ్యానం ప్రతిరోజు చేసుకోండి. మీ మీ ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఏ టైంలో అయినా అంటే ఏ టైంలో అయినా, ఎప్పుడైనా బంధువులు స్నేహితులు వాళ్ళు కలిసినప్పుడు మీ ఇళ్లలో ఇది వినిపించండి. వాళ్ళకి ఒకసారి విన్నా ఏదో విధంగా వాడు శివతత్వంతో సంబంధం ఏర్పడుతుంది. ఇంకా ఇందులో అనుమానం లేదు కదా, ఇది ఎవరు వినొచ్చు అని. ఎవరు వినొచ్చు? అందరూ వినొచ్చు. ఎవరికి చెప్పొచ్చు? అందరికీ చెప్పొచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కళ్ళు మూసుకుని ఇంటిగా కూర్చోండి. చెప్పిన ప్రతి సూచన జాగ్రత్తగా వినండి, పాటించండి. స్థిరంగా కూర్చోండి. వీలవుతే పద్మాసనంలో కూర్చోండి, వీలు లేని వాళ్ళు మామూలుగా కూర్చోండి. మోకాలు అదే మడవలేమో అనేటటువంటి వాళ్ళు కుర్చీలు అయినా కూర్చోవచ్చు, పడకుర్చీలు అయినా కూర్చొని చేసుకోవచ్చు. కానీ పడకుర్చీలు అయినా కూర్చొని చేసుకోవచ్చు అన్నాను కనుక పద్మాసనంలో కూర్చొని చేసుకోగలిగేటటువంటి వాళ్ళు దయచేసి పడకుర్చీలో కూర్చొని చేసుకోకండి. వీలు లేని వాళ్ళకి కన్ఫ్యూషన్, కళ్ళు మూసుకునే ఉండండి. మనస్సులో ఈ ధ్యానము పూర్తి అయ్యేంత వరకు కళ్ళు తెరవను అనుకోండి. మళ్ళీ మళ్ళీ అనుకోండి, ఇందాక నేను చెప్పిన మాటలు, ఈ ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నేను ఎట్టి పరిస్థితులలోనూ కళ్ళు తెరవను. అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఇంకా కళ్ళు తెరవకండి. నేను మళ్ళీ నా నోటితో మీరు కళ్ళు తెరవండి అని చెప్పేంత వరకు కళ్ళు తెరవకండి. మనస్సులో ఇది రిపీట్ చేసుకోండి. ప్రతిసారి ఈ ప్రాసెస్ అంతా మీరు చేసుకోవాల్సిందే. మొత్తము ఇప్పుడు నేను చెప్తున్నది ఇదే విధంగా మీరు మీరు ఎక్కడ ఈ ధ్యానం చేసుకున్నా చేయించినా టేప్తోనే చేసుకోండి. అప్పుడు మార్పు లేకుండా ఉంటుంది. ఎప్పుడు చేస్తున్నా టేప్ వెంటనే చేసుకోండి. సమూహంగా చేసుకుంటే చాలా మంచిది. కనీసం ఐదుగురు ఉంటే శివుడి యొక్క పంచముఖాలు కనుక ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ నేను ఈ ధ్యానము పూర్తి అయ్యేంత వరకు కళ్ళు తెరవను. శరీరాన్ని కదపను, శరీరాన్ని కదపను. ఇప్పుడే సెట్ చేసేసుకోండి, మీకు సుఖంగా లేదు అంటే శరీరాన్ని కాస్త ముందు వెనక్కి జరుపుకుని సెట్ చేసేసుకోండి. ఇంకా మళ్ళీ కదపను అంటే ఇంకా కదపను అంతే, మండికతే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను, శరీరాన్ని కదపను. కళ్ళు తెరవను, శరీరాన్ని కదపను. మెల్లగా మీ మనస్సును వెన్నుపూసి మీద తెచ్చుకోండి. మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రము వరకు శివుని త్రిశూలములో ఉన్నటువంటి మధ్య భాగములో ఉన్నటువంటి దండము. త్రిశూలానికి మూడు కొసలు ఉన్నట్టే ఆజ్ఞాచక్రము ఒక కొస, కుడి కన్ను ఒక కొస, ఎడమ కన్ను ఒక కొస. అంటే మీరు ధ్యానం ముద్రలో కూర్చుని ఉన్నారు, మీ వెన్ను పూసే త్రిశూలము. ఆ త్రిశూలాన్ని బంగారు రంగులో ఊహించుకోండి. త్రిశూలం యొక్క మూడు కొసలు మీ యొక్క ఎడమ కన్ను, కుడి కన్ను, మధ్యన ఉన్నటువంటిది. ఎడమ కన్ను, కుడి కన్ను, మధ్య ఉన్న మూడు భాగాలుగా త్రిశూలము. మీ మూలాధారము నుంచి భూమిలోకి గుచ్చబడి మీ వెన్నుపూస కూడా భూమిలోకి అతుక్కుపోయిందా త్రిశూలంతో స్థిరముగా. కళ్ళు మూసుకునే ఉంచండి. కొంచెం మీ చెస్ట్ని, మీ ఛాతీని విప్పార్చుకోండి. త్రిశూలంలో భాగం అయిపోయారు, బిగుసుకుపోయింది మొత్తము. బంగారు రంగు త్రిశూలము మీద మీ శరీరము అతికించబడి ఉన్నది. భావన చేసుకోండి జాగ్రత్తగా. జీవితంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి మూడు స్థితులు ఉంటాయి. నా వ్యక్తిగత జీవితంలో మెలకుగా ఉండేటటువంటి స్థితి, కలలు కనేటటువంటి స్థితి, నిద్రపోయేటటువంటి స్థితి. మెలకుగా ఉండే స్థితి కుడి కన్ను, త్రిశూలం యొక్క కుడివైపు ఉన్నటువంటి అంశు. మెలకుగా ఉండేటటువంటి స్థితి కుడి కన్ను. కలలు అనేటటువంటి స్థితి ఎడమ కన్ను, త్రిశూలం యొక్క ఎడం వైపు ఉన్న కొన. గాఢ సుషుప్తిలో కలలు లేనటువంటి, నిద్రలోకి వెళ్ళిపోయేటటువంటి స్థితి వెన్ను పోసకుండా ఆజ్ఞాచక్రమ గుండా వెళుతున్నటువంటి త్రిశూలం యొక్క మధ్య ఉన్న మొన. జాగ్రత్త కుడి కన్ను, మెలకుగా ఉండేటటువంటి స్థితి. కలలు అనేటటువంటి స్థితి ఎడమ వైపు ఉన్న కన్ను. సుషుప్తి ఆజ్ఞాచక్రమ. ఆ బంగారు త్రిశూలాన్ని అలా ఊహించుకుంటూ కుడి కన్ను ద్వారా జాగ్రత్త స్థితి, మెలకుగా ఉండేటటువంటి స్థితి, ఎడమ కన్ను ద్వారా కలలు కనేటటువంటి స్థితి, మధ్య ఉన్నటువంటి మొన ద్వారా ఆజ్ఞాచక్రము వద్ద గాఢ నిద్రా స్థితి, ఈ మూడు స్థితులను నేను ఉపయోగించుకోగలుగుతున్నాను. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడు స్థితులను నేను ఉపయోగించుకోగలుగుతున్నాను. భూత, భవిష్య, వర్తమాన స్థితులను నేను తెలుసుకోగలుగుతున్నాను. భూత, భవిష్య, వర్తమాన స్థితులను నేను తెలుసుకోగలుగుతున్నాను. భూత, భవిష్య, వర్తమాన స్థితులను నేను తెలుసుకోగలుగుతున్నాను. ఆజ్ఞాచక్రము వద్ద ఉన్న సుషుమ్న అనే నాడి లేక సుషుప్తి గాఢ నిద్ర అనే స్థితిలో ఉంది, అంటే వర్తమాన స్థితిలో ఉంది. ఎడమ కన్ను ద్వారా జరిగిపోయిన సంఘటనను కుడి కన్ను ద్వారా జరగబోయేటటువంటి సంఘటనను తెలుసుకుంటున్నాను. దానికి తగినటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి తగినటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటున్నాను, మీరు చేసుకుంటున్నారు అన్నది అర్థం చేసుకోండి. వర్తమానం నుంచి ఇదివరకు జరిగిపోయినటువంటి సంఘటనలకు ప్రాయశ్చిత్తము, భవిష్యత్తులో మీరు కోరుకునేటటువంటి ఫలితాలు రావటానికి తగినటువంటి మార్పులు శివుని త్రిశూలము ద్వారా జరుగుతున్నవి. ఏదో ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఇందాక నేను చెప్పినటువంటి కార్యక్రమాలలో ఏదో ఒక కార్యక్రమం గురించి ఆలోచించుకోండి. ఉపవనాన్ని లేక మంత్ర జప సంఖ్యను లేక సాధకులను తయారు చేస్తాను. త్రిశూలాన్ని అలాగే ఉంచుకోండి, బంగారు త్రిశూలము మీ దృష్టిని అలాగే ఉంచుకుని మీ కుడి చెవి మీద డమరి యొక్క ఒక మొన, మీ ఎడమ చెవి మీద డమరి యొక్క ఇంకొక మొన ఉన్నటువంటి భావించుకోండి. అంటే శివుని యొక్క డమరు యొక్క రెండు సైట్స్ అవేంటి అంటే మీ చెవులు. డమరు మధ్యలో సన్నంగా ఉంటుంది, ఆ సన్నంగా ఉన్నటువంటి డమరు భాగము మీ ముక్కు కొన మీద ఉన్నది, భ్రూమధ్యం మీద ఉన్నది. డమరుని చూసుకోండి, త్రిశూలాన్ని మర్చిపోండి. అలా ఉంది అక్కడ, మీరు అలా పాతుకుపోయి ఉన్నారు, భూమిలో త్రిశూలము పాతుకుపోయి ఉన్నది. మిమ్మల్ని ఆ త్రిశూలానికి అంటింగ్ చేశాం. భూత భవిష్య వర్తమానాలు తెలుసుకుంటూ దానికి తగినట్టు మార్పులు వస్తున్నాయి. అంతవరకు చేసుకున్న తర్వాత త్రిశూలాన్ని అలాగే ఉంచుకుని మీ భ్రుకుటిలో డమరి యొక్క మధ్య భాగము, డమరి యొక్క రెండు వైపులా శంఖాకృతిలో ఉంది భాగాలు, ఒకటి ఎడమ చెవి వరకు విస్తరించి ఉన్నది, రెండవది కుడి చెవి వరకు విస్తరించి ఉన్నది. అంటే డమరి యొక్క మధ్య భాగము మీ నాసిక భూమధ్యం మీద ఉన్నది, డమరు యొక్క రెండు అంచులు మీ కుడి చెవి ఎడమ చెవులు. భావన చేసుకోండి ఆ డమరుని, మీ చెవి మొత్తము డమరు యొక్క రెండు భాగాలు, ఎడమ చెవి డమరు యొక్క ఎడమ భాగము అంచు, కుడి చెవి డమరు యొక్క కుడి భాగము యొక్క అంచు. దాంట్లోంచి మెల్లిగా అలా లోపలికి భ్రూమధ్యం వైపుకు రండి. ఆ రావటం అనేది రెండు వైపుల నుంచి వస్తారు. మీరు ఎడమ చెవి వైపు నుంచి భ్రూమధ్యం వైపుకు వస్తున్నారు, కుడి చెవి నుంచి కూడా భ్రూమధ్యం వైపుకు వస్తున్నారు. అంటే ఎక్కడికి వస్తున్నారు మీరు? డమరు యొక్క మధ్య భాగానికి వస్తున్నారు. ఆ డమరుని ఊహించుకోండి, చెమరి యొక్క మధ్య భాగము మీ భూమధ్య స్థానంలో ఉంది. మెల్లిగా మీ మనస్సులోనే నాతో పాటు ఓంకార ఉచ్చారణ చేయండి మొదలెట్టకండి. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకోండి, మీరు బయటకి ఓంకార ఉచ్చారణ చెయ్యరు, మనసులోనే చేసుకుంటున్నారు. నాలిక కూడా కలపవలసినటువంటి పని లేదు. డమరు యొక్క మధ్య భాగములో, ఆ డమరు యొక్క మధ్య భాగం వెనకాతలే త్రిశూలం యొక్క మూడు కొనలు ఉన్నాయి. కుడి చెవి, కుడి కన్ను, ఎడమ కన్ను, మూడవ కన్ను రూపంగా. ఇంకా బ్రుకటి మధ్యన డమరు యొక్క మధ్య భాగం ఉంది. నాతో పాటు నా ఓంకార నాదాన్ని వినండి, లేకపోతే ఉచ్చరించండి, కానీ బయటకి కాదు, నాలిక కదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోవటానికి ఇబ్బందిగా ఉంటే కళ్ళు తెరవకుండా శరీరాన్ని కదుపుకోండి. కళ్ళు మాత్రము తెరవకండి, శరీరాన్ని కదుపుకోండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఈ పెర్మిషన్ ఉంది మీకు. నిర్ణయించుకున్నారు మీరు శరీరాన్ని కదపను అని, కానీ ఇంకా మీరు అలవాటు పడలేదు కనుక కళ్ళు తెరవద్దు, కానీ శరీరాన్ని కదుపుకోండి. ఓంకార ఉచ్చారణ చేయబోతున్నాను. నేను చేయబోతున్నప్పుడు కొన్ని దృశ్యాలు మీ కంటి ముందు రావాలి. అదేంటి అంటే ఆజ్ఞాచక్రం యొక్క స్వరూపం. ఆజ్ఞాచక్రానికి రెండు దళాలు ఉంటాయి అని మన శాస్త్రాలు చెప్తున్నారు. మీరేం చేస్తారు అంటే ఈ ధ్యానం అయిపోయిన తర్వాత ఆజ్ఞాచక్ర బొమ్మను ఎదురకుండా పెట్టుకుని దాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈసారి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ బొమ్మ మీ కంటి ముందు రావాలి. ఎదురకుండా రెండు దళాలు ఉన్నాయి ఆజ్ఞాచక్రము, మీకు ఎదురుకుండా ఒక అడుగు దూరంలో. మీ లోపల చూసుకోకండి. లోపల ఏముంది అంటే బంగారు త్రిశూలం యొక్క మూడు కొనలు, డమరి యొక్క మధ్య భాగము. ఆ డమరి యొక్క మధ్య భాగములో మీ దృష్టి ఉన్నది అంతే. ఇంకా మీరు చూసేది ఏంటి అంటే ఎదురుకుండా ఒక అడుగు దూరంలో ఆజ్ఞాచక్రం యొక్క బొమ్మను చూసుకోండి. ప్రస్తుతానికి మీరు రెండు దళాలు, రెండు రేకులు ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని చూసుకోండి. కానీ మెల్లమెల్లగా ప్రతిరోజు మీరు ఏం చేసుకోవాలి అంటే యోగ గ్రంథములో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రములో ఉన్న ఆ రంగులు, అక్కడ ఉన్నటువంటి దేవతల స్వరూపాలు, అక్కడ ఉన్నటువంటి దేవతలకు ఉన్నటువంటి ఆయుధాలు, అక్కడ ఉన్నటువంటి దేవత పేరు, అక్కడ నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని మీరు గుర్తుంచుకోండి మెల్లిమెల్లిగా. ప్రస్తుతానికి మాత్రమే ఇవాళ ఏం చేస్తారు అంటే మీరు, నేను ఓం అంటూ ఉంటాను, మీరు దాన్ని వినండి. డమరుల్లోంచి ఎడమ కుడి వేపుల నుంచి, డమరులోంచి డమరు మధ్య భాగంలో ఆ ఓంకారం వస్తుంది. ఆ మధ్య భాగం ఎక్కడ ఉంది అంటే మీ యొక్క రెండు కనుబొమ్మల మధ్య. కదలను ఇంకా స్థిరంగా కూర్చోండి. ఓంకారం అయ్యేంతవరకు మాత్రము కదలకండి. ఇంకా సెట్ అయిపోండి. ఈ ఓంకారం అయ్యేంతవరకు కదలకండి. ఇది చాలా కీలకమైనటువంటి సాధనలో భాగము. మీరు ఉచ్చరించవద్దు, వినండి అంతే. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ బ్రుకుటి నుంచి వస్తుంది. వింటమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉచ్చారణ చేయకండి. Ooh. Mm-hmm. అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఎదురుకుండా ఊహించుకోండి. శివుడి యొక్క అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఊహించుకోండి. కుడివైపు శివస్వరూపము, ఎడమవైపు అమ్మవారి స్వరూపం. వీలైతే అర్ధనారీశ్వరి బొమ్మను మీరు ఎదురుకుండా పెట్టుకుంటే మీకు కొంచెం తర్వాత సహాయపడుతుంది ధ్యానంలో. ఇప్పుడు మాత్రం కళ్ళు తెరవకండి. మీ ఎదురుకుండా మాత్రము అర్ధనారీశ్వరుడు ఫోటో ఉంటే ఒక్కసారి కళ్ళు తెరిచి దాన్ని చూసుకోండి. మీ ఇప్పుడు తెరవద్దు, ఇప్పుడు లేదు మీ ముందు. మీరు ధ్యానానికి కూర్చునే ముందు కనుక అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఫోటోని మీరు ముందు పెట్టుకోగలిగితే ఒక్కసారి కళ్ళు తెరిచి ఆ రూపాన్ని చూసుకుని కళ్ళారా చూసుకుని కళ్ళు మూసేసుకోండి. అంటే మీకు ఎదురుకుండా మీ కుడివైపు అంటే అర్ధనారీశ్వరి స్వరూపం యొక్క ఎడమవైపు అవుతుంది. మీ ముందు నుంచి ఉన్నాడు కనుక మీ కుడి భాగము ఆయన ఎడమ భాగం అవుతుంది. అక్కడ అమ్మవారిని సగం రూపం ఊహించుకోండి. ఆ చీర, ఆ నగలు, ఆ బొట్టు, ఆ కిరీటము అన్ని సగం ఉంటాయి మీకు కుడివైపు, ఎడమవైపు ఆ పాదము, అంటే కుడివైపు అమ్మవారి కుడిపాదం ఉంటే ఎడమవైపు అయ్యవారి ఎడమకాలు ఉన్నది. అది ఆ తేడా అర్థం చేసుకోండి. అలా మిల్లిగా పైకి వెళ్తే ఇటువైపు కింద నుంచి క్షీర ఆభరణాలు నూపురణాలు ఉంటే ఇటువైపు వ్యాఘ్ర చర్మము, ఇంకా పైకి వెళ్తే భస్మాంకృతమైనటువంటి బొడ్డు, ఎడమ వక్షస్థలంలో పాముల కదలిక, ఇంకాస్త పైకి వెళ్తే అమ్మవారి కిరీటం ఎక్కడుందో అక్కడ శివుడి యొక్క జటాజూటము, ఆ జటాజూటములోంచి ప్రవహిస్తున్నటువంటి గంగ. ఎంత స్పష్టంగా ఊహించగలిగితే అంత స్పష్టంగా ఆ శిరస్సులో సగమేమో కిరీటము, సగమేమో జటాజూటము. జటాద్యూతంలోంచి గంగ ప్రవహిస్తోంది. అమ్మవారి బంగారు కిరీటంలో అర్ధవంక చంద్రవంక ఉన్నది. ఆ నీళ్లు, ఆ చంద్రవంక, ఆ చల్లతనాన్ని అనుభవించండి. మీ ఒంటి మీద ఆ శివుడి జటాద్యూతము అంటే మీ యొక్క ఎడంవేపు నుంచి ఆ జటాద్యూతములోంచి నీళ్లు పడుతున్నాయి, మిమ్మల్ని అభిషేకిస్తున్నాయి, మీరు తృప్తులు అవుతున్నారు. శివుని ద్వారా, గంగా జలము ద్వారా మీరు అభిషేకము పొందుతున్నారు. అమ్మవారి కిరీటములోంచి వచ్చేటటువంటి అసల్లని చంద్రకిరణాలు మీకు అనంతమైనటువంటి శాంతి, ఆహ్లాదాన్ని, చల్లతనాన్ని ప్రసాదిస్తున్నాయి. స్థిరముగా కదలకుండా కూర్చొని ఇంకా మీ వెన్నుపూస త్రిశూలానికి అంటుకుపోయింది. కుడి, ఎడమ, మధ్య భాగంలో త్రిశూలం యొక్క మూడు అంశులు. ఎడమ చెవి నుంచి కుడి చెవి వరకు డమరు, డమరు యొక్క సన్నని మధ్య భాగంలో ఓంకారనాదము, ఎదురుకుండా అర్ధనారీశ్వరుడు. శివుడి యొక్క అభయ ముద్ర, అమ్మవారి యొక్క వరద ముద్ర గమనించుకోండి. ఆ చేతుల మీద మీ దృష్టి ఉండాలి. శివుడి యొక్క అభయ ముద్ర, అమ్మవారి వరద ముద్ర. ఇక్కడ నుంచి సాధన వ్యక్తిగతం అవుతుంది. మీకు దేని నుంచి అభయము కావాలో అడగండి శివుడు. మీకున్న కష్టాలు, మీకున్న బాధలు అడగండి. ఎదురుకుండా ఉన్నటువంటి ఆ మూర్తి యొక్క వరద ముద్ర, అభయ ముద్ర. అమ్మవారిది వరద ముద్ర, శివుడిది అభయ ముద్ర. నాకు అభయము కావాలి స్వామి, ఈ కష్టాలు నాకు ఉన్నాయి. ఏదైనా సరే అమ్మ దగ్గర, తండ్రి దగ్గర మోమాటమే ఉంది. అమ్మ ఇవ్వాలనుకున్నా నాన్న ఒప్పుకోవాలి. నాన్న చిరునవ్వుతో ఒప్పుకున్నా ఇంకా అమ్మ మూట తెచ్చేస్తుంది, కావలసినంత ఇచ్చేస్తుంది. అంతేత ముందు తండ్రిని అభయం అడుగుతున్నాం. శివుడి నుంచి వస్తున్న అభయముద్ర నుంచి మీ కష్టాల నివారణ. వరద ముద్ర అమ్మది చూడండి, వరదానాల పరంపర. మీకు ఏమి కావాలంటే అవి అక్కడి నుంచి వస్తున్నాయి, గుట్టల గుట్టలుగా మీ ముందు పడుతున్నాడు. ఏమీ మొహమాటం పడక్కర్లేదు. అడగటం చేత కాక మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అడగటం వస్తే అడిగిన దానికి తగిన ప్రయత్నము మనం చేస్తే ఏమడిగినా లభిస్తుంది, ఏమడిగినా లభిస్తుంది. అభయ ముద్ర, వరద ముద్ర చూసుకున్న తర్వాత మీరు దానికి తగినట్టు మీ నిత్య జీవితాన్ని మార్చుకోవాలి. బాగా చదువుకుంటాను, నాకు మార్పులు రావాలి అని అడిగి కళ్ళు తెరవగానే నువ్వు సినిమా వెళ్ళిపోతే అట్ట. నువ్వు ఏమి కోరుకుంటున్నావో దానికి తగిన ఆచరణను, ప్రణాళికను మనస్సులో వేసుకోండి. ఇది నేను అడిగాను కనుక ఈరోజు నుంచి నేను ఇలా ప్రవర్తిస్తాను అనుకోండి. అది మీ కోరిక బట్టి నిర్ణయించుకోండి ఏం చేయబోతున్నారో మీరు. ఇది చాలా ముఖ్యము. ఇదే చాలా ముఖ్యం. ఇది మీ పార్ట్. మిగతా పార్ట్ అంతా గురువులు దేవతలు చూసుకుంటారు. నిత్య జీవితంలో మీ ఆచరణ విధానం మాత్రం మీరు చూసుకోవాలి. అడగండి, ప్రణాళిక వేసుకోండి. మీరు ఏమి కోరుకున్నారో దానికి మీరు ఏం చేయబోతున్నారో స్పష్టంగా చెప్పండి. అమ్మకి, అయ్యకి, శివుడికి, అమ్మవారికి మెల్లిగా చూస్తూ ఉండండి. ఆ చిరునవ్వులు నవ్వుతోన్న మొహము వారి ఉనికి అనుభవించండి. మెల్లిగా మనస్సులోనే శిరస్సు వంచి వాళ్ళ పాదాల మీద, అంటే శివుడి యొక్క బొటకని వేలు, అమ్మ యొక్క బొటకని వేలు మీద మీ నుదురు ఆంచుకుని వాళ్ళ చేతులు మన శిరస్సు మీద ఉన్నట్టు భావించుకుని మెల్లిగా తల దించిన వాళ్ళు తల పైకెత్తండి, కళ్ళు మాత్రం తెరవకండి, స్థిరంగా కూర్చోండి. ఇంకా ఏమీ ఆలోచించకండి. ఇది చాలా ముఖ్యం. మీరు ఏం ఆలోచించినా ఇంతవరకు జరిగింది వేస్ట్ అవుతుంది. ఖాళీగా ఏవైనా ఆలోచనలు వచ్చినా దాన్ని ఆలోచించకండి, గమనించండి అంతే. అలాగే కూర్చుని ఉండండి. కదలవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ, కానీ కళ్ళు తెరవండి మెల్లిగా. కదలవద్దు, కళ్ళు తెరిచాక చేతులు కాళ్ళు కదపద్దు, కళ్ళు మాత్రం తెరవండి. కళ్ళు తెరిచి శిరస్సును అలాగే కదలకుండా ఉంచండి. ధ్యానంలోకి వెళ్ళటం ఎంత ముఖ్యమో బయటకి రావటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చేతులు కాళ్ళు ఏమి కదపద్దు, కళ్ళు మాత్రం తెరవండి. జరిగిన సంఘటనలు, మీరు పొందిన అనుభూతులు తలుచుకోండి కాసేపు. మెల్లిగా కళ్ళు తెరిచి, కళ్ళు తెరవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరాన్ని కదపకండి. ఇది చాలా ముఖ్యం. కళ్ళు తెరవగానే శరీరాన్ని కదపకండి. కళ్ళు తిరగొచ్చు, మెడ తిప్పకండి. మెల్లిగా శరీరాన్ని కదపండి, తొందరపడి లేవకండి. ఈ ధ్యాన విధానము ఇంతవరకు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ అందజేయలేదు. ఇది కుండలిని సాధన, కుండలిని జాగరణకి నాందీ ప్రస్తావన సాధన. ఇక మరి మీ ద్వారా ఇది ప్రపంచానికి అందబోతోంది. మన వెబ్సైట్లో, వీళ్ళ వెబ్సైట్లో అది పెట్టింది. మరి వీళ్ళ క్రెడిట్ ఉండాలిగా, చూసుకోండి వెబ్సైట్స్ అవి కూడా. సరేనా, ఇంత మెల్లిగా మీరు కదలొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెడీ అవ్వండి. మీరు చేయవలసినటువంటి సాధనలో నేను చెప్పాను. కుండలిని జాగరణకు కావలసిన ఆధారభూతమైనటువంటి ధ్యాన విధానము, ఈ ధ్యానాన్ని ఉపయోగించుకుని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. మీరు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటటువంటిది మీరు చేసే ఆచరణ బట్టి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది, కానీ మీ వంతు మీరు చేయాలి. మీరు చేయగలిగింది ఏంటో చూసుకోండి. మీరు చేయగలిగింది నిత్య జీవితంలో అనుకున్నారు కదా ఇందాక ఇది చేస్తాము అని, అది మీరు చేస్తూ ఉంటే గ్యారంటీగా మీరు అనుకున్నవి జరుగుతాయి. జై గురుదేవి.